സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം.
മൂടവ അധ്യായം കർമ്മയോഗം 30 ശ്ലോകം.
മയി സർവാണി കർമാണി തന്യസ്യ അധ്യാത്മചേതസാ നിരാശീർനിർമമോ ഭൂത്വാ യുദ്ധ്യസ്വ വിഗതജ്വരഃ
കൃഷ്ണപരമാത്മാ. జ్ఞాని ఏ విధంగా కర్మలు చేస్తాడు అనే విషయాన్ని క్రిందటి శ్లోకాల్లో చెప్పారు. చాలా ముఖ్యమైన విషయం, అందరూ తెలుసుకోవలసినది. జ్ఞాని తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. అనాత్మైనటువంటి ఈ శరీరం, మనస్సు, ప్రకృతి ద్వారా చెయ్యబడినటువంటి ఈ మనస్సు శరీరం అనాత్మ అని కూడా తెలుసుకుంటాడు. జ్ఞాని వ్యవహారం చేసేటప్పుడు నేను అనే దాంట్లో రెండు ఉన్నాయి, మిశ్రమం. ఈ నేను అనేది ఇందులో ఒకటి ఆత్మస్వరూపం, ఒకటి అనాత్మస్వరూపం. ఆత్మస్వరూపమే సత్యం, అనాత్మస్వరూపం అహంకారం, మనస్సు, ఈ శరీరం కలిసి వ్యవహారం చేస్తూ ఉంటాయి ప్రపంచంలో, కుటుంబంలో. అలా వ్యవహారం చేసేటప్పుడు ఆ వ్యక్తి, వ్యవహారం చేసే వ్యక్తికి, వ్యవహారం ఎవరితోనైతే చేస్తున్నాడో ఆ వ్యక్తికి కూడా గుణాలుంటాయి, ప్రకృతి గుణాలు, వారి వారి స్వభావం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాలన్నీ ఉంటాయి. అప్పుడు జ్ఞానికి తెలుసు, ప్రవర్తించేటప్పుడు జ్ఞాని అజ్ఞానులు గుణంతోనే ఉంటారు, వాళ్ళ వాళ్ళ గుణాల ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు. గుణాగుణేషు వర్తంతే. కనుక మన వాళ్ళు అంటారు, పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో గాని పోదు అంటుంటారు. అట్లని అన్ని చోట్ల అదే చెప్పకూడదు. కోపం కూడా పుట్టినప్పుడే వచ్చింది కాబట్టి అది కూడా పుటకలతోనే పోతుంది, అంటే చనిపోయిన తర్వాతనే పోతుందని చెప్పి అనకూడదు. అది ఎందుకు చెప్పారంటే, స్వభావం అనేది అంత బలమైనటువంటిది, దాన్ని అంత తేలికగా మార్చలేము. ఒకవేళ ఆ స్వభావం ఆధ్యాత్మిక మార్గానికి అనుగుణంగా లేకపోతే దాన్ని సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక మార్గానికి నీకు అనుకూలంగా ఉండేటట్టుగా మార్చుకో. సాధ్యమైనంత వరకు పూర్తిగా మార్చలే, కొంతవరకు మార్చాలి. అందుకని జ్ఞానికి ఈ అనాత్మ, ఈ గుణాలు, మనస్సు, శరీరం ఇవన్నీ కూడా మిథ్య అని తెలుసు. కనుక వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వడు. మనం సినిమా చూసేటప్పుడు టీవీలో కానీ మరెక్కడైనా సినిమా చూసేటప్పుడు ఎంత ప్రాధాన్యం ఇస్తాం ఆ సినిమాకి? ఆహా ఓహో అంటాం అంతే. ఏదన్నా ట్రాజెడీ వస్తే పాపం అంటాం, ఆనందం వస్తే బాగుందంటాం. అంతకంటే ఏం ప్రాధాన్యం ఇవ్వం కదా. ఎందుకని? అది నిజం కాదని మనకు తెలుసు. అందుకని దానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వం. కానీ రోజు సీరియల్ చూస్తాం, రోజు డ్రామా చూస్తాం. మనం చూడలేండి, మిగతా జనాలు. నేను చూడను, మీలో కూడా చాలామంది చూడరు. అటువంటి సినిమా సీరియల్ చూసేటప్పుడు అది సత్యం కాదని మనందరికీ తెలుసు. అందుకనే హాయిగా పకోడీలు తింటూ చూస్తాం, ఆనందంగా చూస్తాం. టీ తాగుతోనో కాఫీ తాగుతోనో ఈది చేయలు కూర్చొని మరీ ఊగుతూ చూస్తూ ఉంటాం. ఎందుకంటే అందులో ఏం జరిగినా మనకేం పర్వాలేదు. అవునా? అదేవిధంగా జ్ఞాని ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా, అంటే కుటుంబంలో ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తితో చేసేటప్పుడు వ్యవహారాలు, మాటలు, ఇవన్నీ కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడు. కానీ సినిమా చూసేటప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తాం, చాలా ఆనందిస్తాం. వినోదం అనే పేరు దానికి, వినోదిస్తాం. అది సత్యం కాకపోయినా కూడా వినోదిస్తున్నామా లేదా? జ్ఞాని కూడా అంతే, అందులో పాల్గొంటాడు, మాట్లాడతాడు, అందరితో పాటుగానే ఉంటాడు. కానీ అందులో వచ్చేటటువంటి ఒడిదుడుకులకి మనస్సును ఎటువంటి బలహీనతకి లోను కానివ్వడు, దాన్ని తట్టుకుంటాడు. తట్టుకోవడం అంటే ఏంటి? ఎలా తట్టుకుంటాడు? ఎంతనా జరగని గుణాగుణేషు వర్తంతే, అంతా మిథ్యే కదా, డ్రామా లాంటిదే కదా, ఎందుకు దానికి నేను సత్యత్వాన్ని ఇవ్వాలి అని ఆ విషయం జ్ఞాపకం ఉంటుంది జ్ఞాని అని మనం చూసాం పోయిన వారం. చాలా నిగూఢమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అందుకని అది చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏమన్నారు, ఈ జ్ఞానం లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక ఇంట్లోనే గృహస్థుడు ఉన్నాడు, మీలాంటి వాళ్ళు, మీరందరూ జ్ఞానం పొందిన వాళ్ళు అనుకుందాం, పర్వాలేదు కదా, జ్ఞానం పొందిన వాళ్ళు. ఇప్పుడు మీరు వ్యవహారం చేసేటప్పుడు మరి వాళ్ళు భగవద్గీత చదవలేదు, వాళ్ళకి ఈ యొక్క ఆత్మ అనాత్మ అంటే ఇంట్లో తెలియదు, వాళ్ళకి ప్రకృతి ఒకటి ఉంది, గుణాలు ఒకటి ఉన్నాయి, వీటి ద్వారా ఇవి పనిచేస్తున్నాయి అని చెప్పి తెలియదు. అలా అన్నప్పుడు వాళ్ళని మనం ఎటువంటి సందిగ్ధానికి, సంశయాలకి, మనసులో గందరగోళానికి, భ్రమకి తావి ఇవ్వకూడదు. మనం మనం ప్రవర్తించేటప్పుడు వాళ్లతో మనం కూడా ఎలా ప్రవర్తించాలి? ఏమి తెలియనట్లుగా ప్రవర్తించాలి. లోపల జ్ఞానం ఉన్నది, కానీ వాళ్ళు అజ్ఞానంతో బాధపడుతూ, అజ్ఞానానికి సత్యత్వాన్ని ఇస్తూ, అనాత్మకి వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? తెలియనట్లుగానే ఉండాలి, వాళ్లతో పాటే అజ్ఞానంలో ఉన్నట్లుగా ప్రవర్తించాలి. లేకపోతే మనం మైనారిటీ కదండి, జ్ఞానం పొందిన వాళ్ళు మైనారిటీ కదా. ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారనుకోండి, భార్య భర్తలు వస్తే ఇద్దరు జ్ఞానులే, భార్య మాత్రమే వస్తే భార్య జ్ఞాని, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులే కదా. భర్త వస్తే భర్త మాత్రమే జ్ఞాని, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులే కదా. అందుకని వాళ్ళు మెజారిటీ, మనం మైనారిటీ. కనుక మెజారిటీలో ఉన్నప్పుడు మెజారిటీ గుంపులో గోవింద మాదిరి వెళ్ళాలి అక్కడ, అక్కడ మాత్రం. అందుకే ఏమన్నారు కృష్ణ పరమాత్మ, ప్రకృతే గుణ సమ్మూఢాహ సజ్జంతే గుణ కర్మసు. ఈ సమ్మూఢాహ అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందని వాళ్ళు, అంటే చట్పట్ క్లాస్కి వెళ్ళి గీతా క్లాసు చదవని వాళ్ళు అని అర్థం. అలా చదవని వాళ్ళు ప్రకృతే గుణ సమ్మూఢాహ, ఆ ప్రకృతి యొక్క గుణాల్లో మోహింపబడతారు వాళ్ళు, సత్యం అనుకుంటుంటారు. కోపం, తాపం, ఈర్ష, అసూయ, భయం, దిగులు, చింత, ఇవన్నిటికీ లోనైపోయి వాటిలోనే మునిగిపోతారు. మునిగిపోయి దిగులు పడుతూ ఉంటారు, దిగులు పడుతూ 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 అందరికీ చెప్పుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు జరిగిపోయిందంటే 5 ఏళ్ళు అయిపోయింది నేను జరిగిపోయి, కానీ ఇంకా బాధ ఉన్నది కదా, నాలో బాధ పోవట్లేదు కదా. అది తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి బాధ మత్తలాగా లోపల ఉంటుంది మనసులో. ఎంత బాధ పెడుతుందో, ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు అయ్యా అంటే, కాదండి నేను మర్చిపోలేనండి అంట. అంత పవర్ఫుల్ అది, గుణాగుణేషు ప్రకృతి అంత పవర్ఫుల్. మనం వద్దనుకున్నా వస్తుంది, అది మనకు తెలుసు, అది సత్యం కాదని తెలుసు. ఒక్కొక్కసారి జ్ఞానికే వస్తుంది, ఒక్కొక్కసారి సత్యం కాదని తెలిసినా కూడా ఎప్పుడో జరిగిపోయింది, మిథ్యకు సంబంధించినది అది, అది దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అసలు. అయినా కూడా మనసులో వచ్చి కుమ్మరి పురుగులాగా, కుమ్మరి పురుగు తెలుసా, తులుస్తూ ఉంటుంది అది, కుమ్మరి పురుగులాగా ఏదో ఒక బాధ మనిషిని బాధ పెడుతూ ఉంటుంది. అలా బాధ పెడుతుంటే వీళ్ళకే బాధ పెడుతుంటే మామూలు వాళ్ళ సంగతి చెప్పాలా, అజ్ఞానులకి చెప్పాలా, ఏమి చదవని వాళ్ళకి అసలు, పామరులకి ఇంకేం చెప్పాలి వాళ్ళ సంగతి. అందుకని వాళ్ళని వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉంటారు, ధనం కోసం, పేరు కోసం, ప్రతిష్టల కోసం, విద్య కోసం, అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తూ పనిచేస్తూ ఉంటే వాళ్ళని మనం భ్రమింప చెయ్యకూడదు. వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పకుండా వాళ్ళతో పాటే మనం కూడా వెళుతున్నట్లుగా ఉండాలి. కానీ లోపల లోపల మన సాధన జరిగిపోతూ ఉంటుంది, ఏమి తెలియనట్లుగానే మన సాధన, మన పఠనం అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ జోషయే సర్వకర్మాణి తాన్ అకృష్ణ విధాన్ కృష్ణ విధ న విచాలయే అన్నారు 29లో 2వ లైన్లో. చాలా ముఖ్యమైన శ్లోకాలు కనుక నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, ఇది తిరిగి చెప్తున్నాను, ఎందుకంటే చాలా అవసరం ఇది. కృష్ణ విధ ఈ యొక్క గుణాలు, ప్రకృతి, శరీరం, అహంకారము వేరు, ఆత్మ నేను, చైతన్యాన్ని వేరు అని తెలుసుకున్న వ్యక్తి కృష్ణ విధ. కృష్ణం అంటే పూర్తిగా, విధ అంటే తెలుసుకున్నవాడు, పూర్ణమైన జ్ఞానాన్ని పొందినవాడు. కృష్ణ విధ, పూర్ణ పూర్తిగా జ్ఞానాన్ని పొందినవాడు కృష్ణ విధ. 29వ శ్లోకంలో 2వ లైన్లో 2వ భాగం కృష్ణ విధ తాన్ అకృష్ణ విధ మందాన్. అకృష్ణ విధ అంటే పూర్తిగా తెలియని వాళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని. ఎవరు వాళ్ళు? మందాన్, మందబుద్ధి కలవాళ్ళని. మందబుద్ధి, జ్ఞానం లేని వాళ్ళని, మందబుద్ధి వాళ్ళని. ఈ కృష్ణ విధ పూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి న విచాలయేత్. కృష్ణ విత్ న విచాలయేత్, అక్కడ నా అనేది కృష్ణ విన్న అని ఉంటుంది చూడండి శ్లోకంలో. ఎలా విభజించుకోవాలి? కృష్ణ విత్ న విచాలయేత్. ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి, చక్కగా శాస్త్రం ద్వారా గురుముఖంగా ఆత్మని తెలుసుకున్న వ్యక్తి, ఈ గుణాగుణాల నందు ప్రవర్తిస్తున్నటువంటి అజ్ఞానులైనటువంటి మందబుద్ధి గల వాళ్ళని న విచాలయేత్, వాళ్ళని చలింప చెయ్యకూడదు. వాళ్ల బుద్ధిలో ఎటువంటి చలనాన్ని అంటే ఏమిటి, గందరగోళాన్ని సృష్టించకూడదు. ఏదేదో మాట్లాడి ఆ ఇదంతా ఏముందిలే, ఇదంతా అనాత్మ, మిథ్య, అవన్నీ పట్టించుకోవాకు అని అనకూడదు. అట్లా అంటే వాళ్ళు నీకు దూరం అయిపోతారు. ఎందుకు దూరం అవుతారు? వీడు ఒక మూర్ఖుడు, లేకపోతే ఒక మూర్ఖురాలు, వీళ్ళకేం అర్థం కాదు, నా కష్టాలు నా బాధలు వీళ్ళకి అర్థం కావు చెప్పినా ఇంకెందుకు వాళ్ళతో చెప్పడం అని చెప్పి మన దగ్గరికి రారు, మనకు చెప్పను చెప్పరు. అందుకని వాళ్ళ కష్టాలు సుఖాలు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ స్థితికి మనం దిగాలి. లేకపోతే మనం వాళ్ళకి దూరం అయిపోతాం, వాళ్ళు ఎప్పుడు అజ్ఞానంలోనే ఉంటారు. ఎలాగైతే తల్లిదండ్రులు ఏమీ తెలియనట్లుగానే ఉంటారు పిల్లలతో, పిల్లలతోనే పిల్లల్లాగానే ప్రవర్తిస్తుంటారు. తల్లిదండ్రులు చూసారా ఒక్కోసారి వాళ్ళ మాటలు చేతలు వాళ్ళకి తెలియకనా, కానీ పిల్లల దగ్గర ఉన్నప్పుడు పిల్లల్లాగానే ప్రవర్తించాలి. వాళ్ళ భాష వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు మనతో పాటు చిన్నగా ఎదుగుతారు. లేకపోతే ఏమవుతుంది, మనం ఏదో మన హై లాంగ్వేజ్లో మనం మాట్లాడితే అమ్మ నాన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థమవుతాయి, నువ్వు నాకేం అర్థం కావట్లేదు అంటారు, నేను నెట్టేస్తారు. అదేవిధంగా ఈ జ్ఞాని కూడా సమాజంలో ఉంటున్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి బుద్ధి భేదాన్ని కలిగించకూడదు. వాళ్ళ బుద్ధిలో ఎటువంటి భ్రమని, ఎటువంటి గందరగోళాన్ని సృష్టించకుండా జాగ్రత్తగా ఉండాలి చదివేటప్పుడు. అర్థమైందా? అది చెప్పిన తర్వాత ఈ జ్ఞానం అనేది పొందడానికి కావలసిన అర్హతలు చెప్తున్నాడు. మనం కుటుంబంలో కర్మలు చేస్తూనే ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ చదువుకుంటూనే ఉంటాం. చదివిన తర్వాత ఉద్యోగం ఉద్యోగం అని చెప్పి చెప్పులు అరిగిన దాకా ఉద్యోగం కోసం పాకులాడి, ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీసుకు 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 వెళ్తూనే ఉంటాం. ఇంట్లో వంట చేసే వాళ్ళైతే వంట చేస్తూనే ఉంటారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే పని, పనులు చేస్తూనే ఉంటారు మనుషులు. ఉద్యోగం అయిన తర్వాత ఏమిటయ్యా అంటే మనవాళ్ళు మనవరాళ్ళను వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి సేవ చేయడం, వీటితో సరిపోతుంది. తర్వాత ఏమిటంటే ఆ పైన మనకు పంచి నొప్పి, కాళ్ళు నొప్పి, కన్ను నొప్పి, హాస్పిటల్ తిరగటమే సరిపోతుంది కదా. ఒక వయసు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి చెకప్కి సరిపోతూ ఉంటుంది. ఇలా కర్మలు చేస్తూనే ఉంటాడు మనిషి ఎంతసేపటికి, దాని నుంచి బయట పడలేడు. చూసారా? అందుకనే టైం లేదండి అంటుంటారు. చెప్పానా 360 రోజులు క్లాస్కి ఎవరు వచ్చేదని? ఎవరు వచ్చేది తెలుసా? ఓన్లీ గురువు గారు, నాకు స్టూడెంట్స్. అందుకని మీరు రాకపోయినా కూడా నేను ఆశ్చర్యపడను. 360 రోజులు గృహస్థులైనటువంటి శిష్యులు రాలేరు, కష్టం. అందుకని అప్పుడప్పుడు వస్తేనే హాహా వచ్చారే అని చెప్పి సంతోషపడుతుంటా. అంత ఎక్స్పెక్ట్ చేయను టూ మచ్గా. ఎందుకు చెప్తున్నానంటే ఈ కర్మ అనేటువంటిది, పనులు ఉన్నాయి చూసారా, గృహస్థ కర్మలు మొదటి నుంచే ఇంట్లో వాళ్ళకి చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు పెళ్ళైన తర్వాత భర్త భార్యకి, భార్యకి భర్త, తర్వాత పిల్లలకి, తర్వాత మనవడికి మనవరాళ్ళకి, తర్వాత మన శరీరాన్ని మనం చూసుకోవడం పెద్ద ప్రాజెక్టు. ఇట్లా సరిపోతూ ఉంటుంది శాస్త్రం అంటుంది. ఈ కర్మ అనేటువంటిది పులి తోక లాంటిదిట. పులి తోక అంటే పరమార్థానంద స్వామి చెప్తుంటారు, పులి తోక ఒకడు పట్టుకున్నట్ట. పులి తోక పట్టుకుంటే ఆ పులి ఏం చేస్తుంది, వీడు తినడం కోసం ఇట్లా వెనక్కి తిరుగుతున్నది. వీడు కూడా పులి వెనకాలే పోతున్నాడు. ఆ పులి వీడు తోక వదిలిపెడితే పులి తినేస్తుంది వీడిని. అందుకని వీడు పులి తోకను వదిలిపెట్టాడు అలా. ఆ పులి ఏం చేస్తుంది, వీడు ఎట్టగిన తోకను వదిలిపెట్టాలని చెప్పి వీడిని తినేద్దామని చెప్పి అర్పిస్తున్నది. వాడు తోక పట్టుకుని తిరుగుతున్నంతసేపు అది వాడిని తినలేదు. అందుకని వీడు పులి తోక, కర్మ అనేటువంటిది పులి తోక లాంటిది. పులి తోకను పట్టుకుంటే అది తిప్పుతూ ఉంటుంది వాడిని, వదిలిపెట్టలేడు కదా పట్టుకున్న తర్వాత. అదే మనం కూడా ఈ కర్మలు, పూజలు, పునస్కారాలు, కుటుంబ వ్యవహారాలు, తర్వాత బయట వ్యవహారాలు, వీటితోనే సరిపోతుంది. జనం చూడండి అలసిపోతారు సాయంత్రానికల్లా. పుణ్యం లేదు, పురుషార్థం లేదు. ఇదే ఎంతసేపు డబ్బులు సంపాదించడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి చేసిందే చేస్తూ ఉంటారు. ఇంకా వీపుడు ఆడకుండా ఆయాసపడి కూర్చొని అబ్బా అబ్బా ఎంత చేశాను ఈరోజు పని అంటుంటారు. ఇట్లా వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు అంతా అయిపోయిన తర్వాత ఇంకెవరుంటారు మనతో పాటు? ఎవరు ఉండరు, ఒక్కళ్ళు ఒంటరిగా మిగులుతాం. ఒంటరిగా అంటే 10 మంది ఉంటారు చుట్టూ, కానీ మనసులో ఏదో ఒక లోన్లీనెస్, ఒంటరితనం, మనసులో ఏదో ఒక ఒంటరితనం, బాధ. ఎందుకయ్యా అందరు ఉన్నారు కదా అంటే, ఉన్నారండి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా అంటాడు. నన్ను అర్థం చేసుకోవాలి కదా, నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు కదా అంటే, ఏం అర్థం చేసుకుంటారండి నా మనస్సులో బాధను ఎవరన్నా అర్థం చేసుకుంటారా అని అడుగుతారు. ఎందుకంటే మన మనస్సులోని మనస్సును తెలుసుకునేవాడు, ఒకడు వినేవాళ్ళు కావాలని తాపత్రయపడుతుంది మనస్సు. అందుకోసమే మనం కర్మలు చేస్తూ ఉంటాం. అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి, అది బాగా చేసుకోవాలి. మనం అనుకున్నట్టుగా వాళ్ళు చేసుకోవాలి అర్థం. ఎవరండి చేసుకుంటారు? మనం ఎంతమందిని అర్థం చేసుకుంటున్నాం? మనం చేసుకోగలుగుతున్నామా? దానికోసం మనం కర్మను చేస్తూనే ఉంటాం. కర్మలు మనల్ని వదిలిపెట్టాం, అవి ఇంకా బంధిస్తాయి మనిషిని. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జున కర్మలు కాదు చేయవలసింది, కర్మయోగం చేయాలి నాయన. కర్మలు చేస్తే నిన్ను బంధిస్తూనే ఉంటాయి. అది స్వార్థంగా పేరు కోసం, ప్రతిష్ట కోసం ఆశించి, అమ్మా నాన్న మెప్పు కోసం చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మ మెప్పు పొందాలని, నాన్న మెప్పు పొందాలని, లేకపోతే భర్త మెప్పు పొందాలని, పిల్లల మెప్పు మెచ్చుకోవడం కోసం, వాళ్ళ యొక్క ప్రేమకి పాత్రులం కావాలని చెప్పి కష్టపడి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? అలా చేస్తూ 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 అలసిపోతారు వాళ్ళు చివరికి. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, నువ్వు కర్మగా భావిస్తూ చేస్తే అలసిపోతావు, తొలిసిపోతావు, నిరుత్సాహపడతావు, కనుక కర్మయోగంగా చెయ్యన్నాడు. ఎలా చెయ్యాలిట కర్మయోగంగా అంటే, 5 సూత్రాలు చెప్పాను పోయిన వారం. ఫస్ట్ సూత్రం ఏం చెప్పాను, వివేక బుద్ధి కావాలి మనిషి. వివేక బుద్ధి అంటే నాకు ఈ జీవితానికి ఏమిటి ప్రధానం, ముఖ్యమైనది, ఆత్మ అనాత్మ వివేకం, ఏది ముఖ్యం ఈ జీవితంలో, ఏది ప్రధానం అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా మనిషి ఎదిగి దైవత్వాన్ని పొంది ఈ జన్మని సార్థకం చేసుకోవడమే ఈ యొక్క జీవిత పరమార్థత అనేది తెలుసుకోవడమే వివేక బుద్ధి. ఆ వివేకంతో ఉండాలి మనిషి. అది లేకపోతే మనిషికి కష్టం, అంతా దుఃఖం అవుతుంది లైఫ్, జీవితం అంతా. కనుక వివేకం అంటే ఏమిటి, నా జీవిత గమ్యం ఏమిటి, దానికోసం నేను ప్రయత్నం చేయాలి. ఈ యొక్క కుటుంబము బాధ్యతలు పిల్లలు ఇవన్నీ కూడా మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి ఎదగడానికి ఇచ్చినటువంటి ఒక పారాసర్నీలి అంటారు. అది ఒక అవకాశం. కుటుంబం మనకు రక్షణ కోసం, మన శరీర పోషణ కోసం, మానసికంగా ఎదగడానికి ఇచ్చినటువంటిదే. కానీ గృహస్థాశ్రమం, ఈ పిల్లలు, వాతావరణం అంతా కూడా అదే పరమార్థం కాదు. మన జీవిత గమ్యాన్ని మర్చిపోకూడదు. ఈ బంధువులు, స్నేహితులు వీళ్ళందరిలో పడి మనం ఈ యొక్క సమయాన్నంతా దీనికోసం ఉపయోగించుకొని ఇది మర్చిపోతాం వివేకం లేకుండా. కృష్ణ పరమాత్మ ఏమన్నారు, అర్జున ఆ యొక్క జ్ఞాని యొక్క తత్వజ్ఞానాన్ని నువ్వు పొందాలి అంటే వివేకం కావాలి. మొదట నీ జీవిత గమ్యం మోక్షం, అది పరమ పురుషార్థం అని తెలుసుకో అన్నారు మొదటిది. అలా వివేకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా చేయాలి పనులు, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అన్నారు కృష్ణ పరమాత్మ. ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మ అనుష్ఠానం అని రెండవ సూత్రం 30వ శ్లోకంలో రెండవ 5 సూత్రాలు చెప్పాను. పంచసూత్రాలని 5 సూత్రాల్లో మొదటిది వివేకం. మన బుద్ధి చక్కగా పనిచేయాలి, మర్చిపోకూడదు మన గమ్యాన్ని. టికెట్ కొనుక్కున్నాం ఢిల్లీ పోవాలని, రైలు ఎక్కాడు, ఎక్కడో స్టేషన్ వచ్చింది, దిగాడు, సమోసాలు తింటున్నాడు, రైలు పోయింది. ఏమిటయ్యా అంటే, మర్చిపోయినానండి సమోసాలు ఎంత రుచిగా ఉన్నాడు. సమోసాలు రుచిగా ఉంటే చేరవలసిన గమ్యాన్ని మర్చిపోతావా? అందుకని సమోసాలు తింటుంటే సిగ్నల్ చూస్తుంటాం. చూసారా, ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు 10 సార్లు చూస్తాం సిగ్నల్. మంచినీళ్ళు పట్టుకోవడానికి వెళతాం ప్లాట్ఫామ్ దగ్గరికి, వాడు ఎక్కడ సిగ్నల్ ఇస్తాడో రైలు శబ్దంగా గంగ్యూ నిండిపోతుంది. వెనకటి రోజుల్లో లా కాదు కదా ఇప్పుడు రైళ్ళు, చదువుతున్నదే తెలియదు మనకు, ఒక్కోసారి వెళ్ళిపోతుంది. అట్లా మన జీవితం కూడా అంతే, పెద్ద తేడా ఏం లేదు. ప్లాట్ఫామ్లో నీళ్ల కోసమో పండ్ల కోసమో సమోసాల కోసం దిగినట్లుగానే మన ఈ జీవితంలో కూడా మనవడు, మనవరాలు, ఈ పిల్లలు, ఈ వ్యవహారాలన్నీ ఇంటర్మీడియట్ స్టేషన్లు. మన వ్యవహారంలో పడిపోయి భగవద్గీత 30 శ్లోకాలు ఉంటే 2-3 శ్లోకాలు వింటాం, 27 శ్లోకాలు దుమ్మా. దుమ్మా అంటే తెలుసా, క్లాసులు ఎగ్గొట్టడం. మీరు ఎగ్గొట్టాలని కొట్టరు, మీకు తెలియకుండానే ఆ కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని అట్లా లాగేస్తాయి. క్లాసులకు దుమ్మా కొట్టాడు అనుకోండి, సంవత్సరం అంతా వాడేం పబ్లిక్ పరీక్షలు రాస్తాడు, రాయగలరా? రాయలేడు. అలాగే ఇక్కడ కూడా అంతే, 40 శ్లోకాల్లో 35 శ్లోకాలు వినకుండా 5 శ్లోకాలు వింటే నాకు ఏం ఫలితం వస్తుంది, జ్ఞానం వస్తుంది కదా. అందుకని వివేక బుద్ధి అంటే ఏమిటి, ప్రాధాన్యం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి కావలసినటువంటి మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి విద్య ఏదైతే ఉందో అది నాకు ప్రధానం. అలా ఉంటున్నప్పుడు, ఈ పనులు చేస్తున్నప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, వాటిలోకి మమకారంతో చెయ్యవాకు, నిర్మమహ అన్నారు. ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి పనులు చేసేటప్పుడు నేను చేస్తున్నానని అహంకారంతో చెయ్యవాకు అన్నాడు. రెండవది. మూడు, ఫలం వస్తుంది నువ్వు కర్మ చేసిన తర్వాత, ఆ ఫలం ఇట్లా రావాలి, ఇలాగే ఉండాలి. మా అబ్బాయిని నేను చదివిస్తే మా అబ్బాయి ఇదే చదవాలి, ఆ చదివిన తర్వాత నేను ఏ కోర్సుకు వెళ్ళమంటే ఆ కోర్సుకు వెళ్ళాలి, ఏ కాలేజీలో చదవమంటే ఆ కాలేజీలో చదవాలి, వాడికి ఇంత శాలరీ వచ్చే ఉద్యోగమే చెయ్యాలంటే ఇదే చెయ్యాలి, అంత డబ్బు నాకు ఇవ్వాలి అనుకోవడం కండిషన్ అనమాట. ఫలాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా మలుచుకోవాలని చూస్తే అంతకంటే మూర్ఖత మరొకటి ఉండదు. ఫలం మన చేతుల్లో ఉండదు, ఫలం మన చేతుల్లో లేదు, గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ కూడా. ఫలం ఎట్లా వస్తుందిరా అంటే, తీపిగాను రావచ్చు, చేదుగాను రావచ్చు. మా అబ్బాయేనండి, నేను పెంచిన అబ్బాయి, నేను గోరు ముద్దలు పెట్టి పెంచిన వాడు ఈరోజు నన్ను ఎదిరిస్తాడు వాళ్ళ ఆవిడ రాగానే. వాళ్ళ ఆవిడ రాగానే ఎందుకు ఎదిరిస్తాడు? నిన్న కాక మొన్న వచ్చిందండి, ఇంకా 2 రోజులు కూడా రాలేదు, నాకు చెప్పకుండానే వెళ్ళిపోయినాడు ఊరికి. నాకు చెప్పకుండానే చేశాడు ఆ పని ఈ పని అంటే నీకు ఎందుకు చెప్పాలి, ఎందుకు ఎదురు చూసావా చెప్పాలని? చూసావా నువ్వు ఒక రకంగా ఆశించావు ఫలాన్ని. మా అబ్బాయికి పెంచినప్పుడు చేసేటప్పుడు కర్మ కర్త, ఫలాన్ని వచ్చినప్పుడు భోక్త. సో చేసేటప్పుడేమో ఎదురు చూస్తూ ఫలాన్ని ఆశిస్తూ చేశావు కర్తగా, భోక్తగా ఫలం వచ్చేటప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయి నుంచి బాధపడుతున్నావు. ఈమెయిల్ పంపించలేదు కదా చూసావా, ఫోనే చేయడం లేదు కదా చూసావా, ఎవరిని చూసావా అని అడుగుతున్నారు. భార్య భర్తను మాట్లాడుకుంటున్నారు. స్వామిని ఏదో చూసినట్టే మాట్లాడుతున్నారు ఏమిటి నిజంగానే. ఇదంతా టెలివిజన్ లాగా వచ్చేస్తుంది మా మనస్సుకి ముందే. ఏం జరుగుతున్నది వ్యవహారం చూసావా, ఫోన్ చేయలేదు, ఈమెయిల్ పంపించలేదు, మర్చిపోయినాడు వాడు, నేను చేసినంతా మర్చిపోయినాడు. వాళ్ళకి మూకు గాలి తీసుకునే టైం లేక వాళ్ళు పని చేస్తున్నారు, కష్టపడుతుంటే తల్లిదండ్రులు ఇవన్నీ ఆశిస్తే జరుగుతాయా? అప్పుడేం చేయాలి? ఆ ఫలం వచ్చినప్పుడు మనకు కష్టంగానూ ఉంటుంది ఆ ఫలం. అటువంటి దానికి నేను భోక్తలు అవ్వాల్సిందే అని చెప్పి తలపట్టుకొని కూర్చోకూడదు. నాకు ఇది ప్రాప్తం, ఇది భగవంతుడి నుంచి వచ్చింది, ఇది మంచికే, ఏదొచ్చినా సరే మంచికే. అవతల వ్యక్తిని నిందించను, నా యొక్క ప్రారంభాన్ని తిట్టుకోను. నా తలరాత నేను ఎంత చేసినా అంటే నన్ను ఎవరు గుర్తించరు. నాకు ఎప్పుడు మొదటి నుంచి ఇంతేనండి, నా అనుభవంలో జరుగుతూ ఉన్నాయి చూస్తున్నా అని చెప్పి మళ్ళీ తలుచుకుంటాను. అవన్నీ పాతవి కూడా అమ్మో మర్చిపోం. నా జాతకంలోనే ఏదో కొంత ఇక్కడ ఉంది, లోపం ఉందంటాం. జాతకంలో లోపం లేదు, బుద్ధిలో అజ్ఞానం ఉన్నది దట్టంగా. ఆ అజ్ఞానం పోవాలి మనిషికి. కనుక భగవంతుడు మనకు ఏ ఫలాన్ని ఇవ్వాలో ఎలా ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. మనం ఎదగడం కోసం మనకు ఫలాన్ని ఇస్తాడు భగవంతుడు. దాన్ని తీసుకొని కష్టమో సుఖమో సమానంగా అనుభవించన్నాడు. ప్రసాద బుద్ధి మూడవ సూత్రం. నాలుగవది ఏం చెప్పాను, మమత్వ అభావ నిర్మమ అన్న 30వ శ్లోకంలో. నిరాశీహి అంటే ఎటువంటి ఫలాన్ని వచ్చినా సరే స్వీకరించు, ఆశ పెట్టుకోవాకు, ఆ ఫలమే రావాలి అని. నిరాశీహి ఫలం కోసం ఎదురు చూడవాకు, వస్తేనేమో ప్రసాదంగా స్వీకరించు. నిరాశీహి నిర్మమో భూత్వా మమకారాన్ని పెంచుకోవాకు. ఏదైనా విజయాన్ని సాధిస్తే అబ్బాయిని చదివించి పెద్ద చదువు చదివించి పైకి తెచ్చావు, తెస్తే ఏమిటి అన్నాడు. చూసావా అదంతా నా కష్టం, నా కష్టార్జితం, నేను పెంచాను అనకూడదు. మమకారాన్ని పెంచుకోవాలి. ఏది జరిగినా సరే భగవత్ కృప వల్ల జరిగింది, భగవద్ అనుగ్రహం వల్ల జరిగిందే కానీ నేనొక్కడే కాదు కారణం. నువ్వు పైకి తెచ్చావా, టీచర్ని పైకి తీసుకొచ్చారా? స్కూల్లో టీచర్లు కాలేజీలో లెక్చరర్లు కూడా ప్రధానమా కాదు, అని ఒక్కదాన్ని పైకి తెచ్చావా? ఈ తల్లి ఆ టీచర్ని గుర్తుపెట్టుకోదు, లెక్చరర్ని గుర్తుపెట్టుకోదు. భర్త ఎంత డబ్బు ఇస్తే చదువుతాడు, నువ్వు ఇచ్చావా? పైసా ఇవ్వలేదు. నువ్వేం చేసావు, రోజు అన్నం పెట్టావు, బ్రేక్ఫాస్ట్ పెట్టావు. ఈవిడేం చేస్తుంది, అంత తనదే అనుకుంటుంది. అబ్బాయి పైకొచ్చి గొప్పవాడైతే అంత తనదే అనుకుంటుంది. ఈ పిచ్చి అమాయకురాలు తల్లి, ఎంత అమాయకురాలు చూడండి, అమాయకురాలు అజ్ఞానం కూడా. ఈ యొక్క పిల్లవాడు పైకి రావడానికి తల్లి గుర్తుంచుకోవాలి, భర్త ఆర్థికంగా సహాయం చేశాడు, టీచర్లు లెక్చరర్లు ఎక్కడెక్కడికి వెళితే ఎవరెవరందరూ సహాయం చేశారు, ఎంతో మంది సహాయం చేస్తే పైకి వచ్చాడు, కానమ్మా నీ ఒక్కదాని వల్ల రాలేదు అని తల్లికి గుర్తుంటే వివేకవంతురాలు అని అర్థం. కానీ గుర్తుండదు, ఆ తల్లికి తనే ప్రధానంగా చూసుకుంటుంది. తండ్రి అయినా అంతే, తండ్రికి గుర్తుండాలి ఆ విషయం. ఫైనాన్షియల్గా ఆర్థికంగా పిల్లవాడిని ఫీజు కట్టి చదివించడం ఒక భాగం, అదే భార్య పిల్లవాడిని పోషించకుండా చక్కగా ఆహారం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన పైకి వస్తాడా? తల్లిదండ్రి ఇద్దరు చూసుకున్నంత మాత్రాన విద్యాలయంలో స్కూల్లో కాలేజీల్లో లెక్చరర్లు చెప్పకపోతే మీ పిల్లవాడు పైకి వచ్చేవాడా చెప్పండి? కనుక అసలు వీటన్నిటికి పైన ఈశ్వరుడు పరమాత్మ, భగవంతుడు సహాయం లేకపోతే అనుగ్రహం లేకపోతే జరుగుతుందా ఇది చెప్పండి? కనుక మనిషి నిర్మమః నేను చేశాను అనేటటువంటి మమకారం దాని మీద పెంచుకోకూడదు. భగవంతుడే ఇదంతటికి కారణం అని చెప్పాలి. భగవంతుడి వల్ల జరుగుతున్నది కానీ మన శక్తి వల్ల కాదు అని తెలుసుకోవాలి. కనుక భగవంతుడే మనకు, అందుకని మనలో చిత్తశుద్ధి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ రాగం ద్వేషం పోవాలంటే భగవంతుణ్ణి శరణు పొందాలి, అప్పుడు భగవంతుడు మనలో చిత్తశుద్ధిని ఇస్తాడు. అందుకని మహాత్ముల దగ్గరికి కూడా మనం ఎందుకు వెళ్తాం? మహాత్ముల దగ్గరికి వెళ్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వాళ్ళు ప్రశాంతంగా చేస్తారా? చేయరు. మహాత్ముల దగ్గరికి వెళితే మన మనసు శుద్ధపడుతుంది అంటాం. మహాత్ములు మనసును శుద్ధం చేస్తారా? చేయలేరు. మహాత్ముల ద్వారా ఈశ్వరుడు శుద్ధం చేస్తాడు. పరమాత్ముడు ఆ మహాత్ముల ద్వారా మన మనసును శుద్ధం చేస్తాడు. ఎందుకంటే మహాత్ములు సాత్విక స్వభావం కలవాళ్ళు. మహాత్ముడు భగవంతుడికి దగ్గరగా ఉంటాడు ఆయన. అందుకని మహాత్ముల ద్వారా భగవంతుడు మనల్ని శుద్ధం చేస్తాడు. దీనివల్ల ఏంటి తెలుస్తుంది మనకంటే, మన జీవితంలో ప్రతి క్షణము పరమాత్ముడే, భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు అనే జ్ఞానం ఉండాలి. లోకల్ పీపుల్ ఎవరు కాదండి. వాళ్ళు ఏ సహాయం చేసినా భగవంతుడు వాళ్ళ ద్వారా చేయిస్తున్నాడు. అట్లా అని చెప్పి వీళ్ళకి గౌరవం ఇవ్వకుండా భగవంతుడికే గౌరవం ఇస్తానని చెప్పి అనకూడదు. వీళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళ యొక్క సహాయాన్ని మనం గుర్తిస్తూ కృతజ్ఞత చూపిస్తూ ఫైనల్గా ఆ భగవంతుడికి చెప్పాలి, భగవంతుడా నువ్వు వీళ్ళ ద్వారా నాకు సహాయం చేశావు, అందించావు, చాలా సంతోషం అని భగవంతుడికి చెప్పాలి. చాలామంది భగవంతుడిని మర్చిపోయి వీళ్ళని పొగుడుతూ ఉంటారు. అమ్మ సహాయం చేస్తూ ఉంటే అమ్మాయి అనుకుంటాడు పిల్లవాడు, ఇంకా దేవుడి సంగతి గుర్తుండదు వాడికి. తండ్రి సహాయం చేస్తే నాన్నే దేవుడు అనుకుంటాడు వాడు. అప్పుడు తల్లిదండ్రి ఏం చెప్పాలి? నాన్న అట్లా చెప్పకూడదు, నేను సహాయం చేసినా నీకు, నాన్నగారు సహాయం చేసినా మేము ఎలా చేస్తున్నాం? దేవుడి వలన చేస్తున్నాం, దేవుడు మా చేత చేయిస్తున్నాడు. కనుక నువ్వు ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? ముఖ్యంగా ఎవరిని మనసులో ఉంచుకోవాలి? ఎప్పుడు దేవుణ్ణి. కనుక ముందు అక్కడికి వెళ్ళి నమస్కారం చేయి అని చెప్పాలి పిల్లలకి. అలా చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా తల్లిదండ్రులు? ఆహా, మా అబ్బాయి ఇంతకాలంగా నన్ను తెలుసుకున్నాడు, నా కష్టాన్ని తెలుసుకున్నాడు అంటుంది అమ్మ తల్లి. తండ్రి అట్లాగే అనుకుంటాడు, వాడు ఒక పక్కన భగవంతుని మర్చిపోతున్నాడు, మా నాన్న కదా డబ్బులు ఇచ్చాడు, మా అమ్మ కదా నన్ను చూసుకున్నది అంటాడే కానీ ఒక్కరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయడు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? రేపు మంచి ఉద్యోగం వస్తుంది, ఇంకో ఊరికి వెళ్ళిపోతాడు, భార్య వస్తుంది, అప్పుడు భార్య అన్ని చేసి పెడుతుంది, ఇంకా భార్యే దేవత అంటాడు కానీ అమ్మా నాన్నని మర్చిపోతాడు అప్పుడు. అవునా? మనం చేసిన పొరపాటు ఎక్కడికి వెళుతున్నదో చూసారా? అర్థమైందా? ఆ రోజు మన పిల్లవాడు మన కష్టాన్ని గ్రహించి అమ్మా అమ్మే సర్వస్వం నాకు, నాన్నే సర్వస్వం అని చెప్పి దేవుణ్ణి, అంటే దేవుణ్ణి మర్చిపోయినాడు. ఆల్మోస్ట్ దైవ పూజ లేదు, భక్తి లేదు, నమస్కారం లేదు, ఏమీ లేదు. అలా చేస్తుంటే ఈ తల్లిదండ్రులు మా అబ్బాయి మంచివాడే కదా అనుకున్నామే కానీ ఈ యొక్క అలవాటు రేపు భార్య వచ్చిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత, ధనం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోయి తర్వాత ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళనే పొగుడతాడు, మిమ్మల్ని కాదు. అందుకనే తల్లిదండ్రులను మర్చిపోతున్నాడు పిల్లవాడు ఈరోజు. కారణం తెలుస్తుందా? ఇప్పుడు ఎక్కడ డయాగ్నోసిస్ అన్నమాట, ఇదే డయాగ్నోస్ చేయడం అంటే ప్రాబ్లం. పిల్లలు ఎందుకు దూరం అయిపోతున్నారు తల్లిదండ్రులకి? వాళ్ళని, వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతల్ని పొందిన వాళ్ళు ఎలా మర్చిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రుల్ని? ఏ విధంగా వాళ్ళని ముసలితనంలో అనాదరణంగా వాళ్ళని వదిలిపెట్టేస్తున్నారు? కారణం ఏంటో తెలుసా? తర్వాత వచ్చేదాన్ని మాత్రమే చూసుకుంటున్నాడు కానీ పడవ దాటిన తర్వాత ఆ పడవని వదిలేసినట్లే. అందుకని మన పిల్లలకి ఎప్పుడు ఏం చెప్పాలి? ఎక్కడున్నా ఎవరు సహాయం చేసినా ఎంత సహాయం చేసినా కూడా పరమాత్ముడే, భగవంతుడే వారి ద్వారా సహాయం చేస్తున్నాడనే సంగతి గుర్తుపెట్టుకో. అదేవిధంగా మనకు ప్రేమ వచ్చినా ఏది వచ్చినా కూడా ఆ భగవంతుడే వాళ్ళ ద్వారా చూపిస్తున్నాడు అని తెలుసుకో. ఇది గనక లేకపోతే మనం ఒడిదుడులకి లోనైపోయి ఈ సుఖ దుఃఖాలలో మునిగిపోతాం మనం. అందుకని భగవంతుని ఎప్పటికీ మర్చిపోకూడదు, మరచిపోకూడదు ప్రతి క్షణం కూడా. నిర్మమః, వీటి మీద మమకారం పెంచుకోవాకు. నీ గొప్పతనం లేదు, వాళ్ళ గొప్పతనం లేదు, ఎవరి గొప్పతనం కాదు. మనలో ఏదైనా గొప్పతనం ఉంటే, ఒకవేళ ఉంటే, మనం ఏదైనా చేస్తే ఎవరికైనా, మనకు ఎవరైనా చేస్తే కూడా అది భగవంతుడి ద్వారా వస్తున్నదని గ్రహించు. వీళ్ళకి విలువ నువ్వు, ఫైనల్గా భగవంతుడికి విలువ నువ్వు. భగవంతుడికి నువ్వు ధన్యవాదాలు చెప్పాలి. అదే చెప్పారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. అధ్యాత్మ చేతస వివేకంతో కర్మాణి సన్యస్య ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ కోరికలు అంటే ఆశించకుండా ఎటువంటి ఫలాన్ని నిరాశీహి నిర్మమో భూత్వా ఏం చేయాలి? యుద్ధస్వ విగత జ్వర. విగత జ్వర అంటే చెప్పాను కదా, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ఆందోళనకి గురి కాకుండా ఉండడం. ఇక్కడ జ్వరం అంటే మానసిక జ్వరం. మానసిక జ్వరం అంటే ఒక విషయాన్ని గురించి ఆందోళన చెందడం, ఉద్రిక్తతను పొందడం, కోపాన్ని పొందడం, దిగులు పడటం, ఇదంతా కూడా జ్వరం. దాన్ని మానసిక జ్వరం అంటారు. మామూలు థర్మామీటర్ పెట్టి చూసినట్టుగా టెంపరేచర్ చూస్తే తెలియదు ఈ జ్వరం. ఈ జ్వరం ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే శాస్త్రం చదివినప్పుడు తెలుస్తుంది మనకి ఎంత జ్వరం ఉందని. అజ్ఞానులందరూ ఎప్పుడు మానసిక జ్వరంతోనే ఉంటారు, ఎందుకంటే ఆందోళన, కోపం, పాపం, భయం, దిగులు, చింత ఇవన్నీ కూడా మానసిక జ్వరం. అవన్నీ కూడా శారీరకంగా వ్యక్తమవుతూ ఉంటాయి. మన చేతుల ద్వారా, మన పనుల ద్వారా, మన ముఖం ద్వారా మనం వ్యక్తం చేస్తూ ఉంటాం వాటిని. దాన్ని శారీరక జ్వరం, కాయిక జ్వరం, మానస జ్వరం. ఎందుకు వస్తాయో తెలుసా? మనిషి స్వార్థంతో పనులు చేస్తుంటప్పుడు వస్తుంది అదంతా కూడా. నేను చేస్తున్నానని అహంకారం ఉండకూడదు. ఫలం వచ్చినప్పుడు ఏదైనా పర్వాలేదు, ఆనందంగా స్వీకరించడం, ఎప్పుడు చిరునవ్వుతో ఉండడం. భగవంతుడు వాళ్ళకి త్వరగా ఈ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి సిగ్నల్ ఇస్తారన్నమాట, గ్రీన్ సిగ్నల్. అది ఇంతవరకు కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం చూడండి, సామాన్యమైన విషయం కాదు, ఇది నిగూఢమైన విషయం. ఆత్మజ్ఞానం వింటున్నప్పుడు, ఆత్మస్వరూపాన్ని వింటున్నప్పుడు ఎంత ఆనందం పొందాం. అంత గొప్ప ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే నాయన ఇట్లాంటి క్వాలిఫికేషన్లు రావాలిరా, ఇవి లేకుండా ఎక్కడికి పోతావు నువ్వు? అంతటి ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొందలేవు నాయన. వీటన్నిటిని పూర్తి చేసుకో ఫస్ట్, వీటినన్నింటిని పూర్తి చేసుకో. అందుకని ప్రపంచం మీద ఆధారపడవాకు, ప్రపంచం మీద ఆధారపడవాకు, నీ యొక్క సుఖం కోసం, శాంతి కోసం భగవంతుడి మీద ఆధారపడు. భగవంతుడి మీదని ఆధారపడితే లాభం లేదు. ఆయన ఏమన్నాడు? నేను చెప్పినటువంటి శాస్త్రం మీద ఆధారపడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నా మీద ఆధారపడినా ప్రయోజనం లేదు నాయన, ప్రపంచం మీద నుంచి ఆధారపడటం మానేసి నా మీద ఆధారపడు. నాకంటే కూడా బెస్ట్ చెట్పట్ క్లాస్. ఎందుకంటే తత్వవిత్తు కావాలంటే ఇక్కడికి వస్తేనే కానీ కాలేరు. కృష్ణ పరమాత్మ వచ్చి నేరుగా మీకు చెప్పలేరు కదా, ఒకసారి చెప్పిన అర్థం అవుతుందా ఏమిటి? అందుకని ఇక్కడ లోకల్ గురువు గారిని పంపిస్తారు, ఏజెంట్ అన్నమాట, ఏజెంట్. నా బదులుగా లోకల్గా ఇక్కడే ఉండేటట్లుగా, నేనంటే టూర్ చేస్తుంటాను కృష్ణ పరమాత్మ, టూర్ చేస్తూ ఉంటాను. అందుకని మీకు లోకల్గా ఇక్కడే చెన్నైలో ఉండేట్లుగా మీకు దగ్గరలో ఒక నా ఏజెంట్ని పంపిస్తాను, వాళ్ళు చెప్తారు మీకు, ఇంతకాలం నాతో భక్తిగా చక్కగా ఉన్నావు కనుక నిర్మమగా అని, నిరాశీహి ఈశ్వరార్పణ బుద్ధితో చేశావు, ప్రసాద బుద్ధితో స్వీకరించావు, కర్మయోగం బాగా చేశావు. ఆవిడ సంవత్సరం నుంచి చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇప్పుడే కొంచెం కర్మయోగం వంటబడుతోంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు. అది భగవంతుడి మీద ఆధారపడటం నుంచి శాస్త్రం మీద ఆధారపడాలి. శాస్త్రం మీద ఆధారపడితే నేనే చదువుకుంటానని ఇంట్లో కూర్చొని అంటే ఏమీ అర్థం కాదు. గురువు మీద ఆధారపడాలి. శాస్త్రం మీద ఆధారపడి శాస్త్రం మనకు ఏమర్థం అవుతుందండి? ఈ ఒక్క శ్లోకం పోయిన వారం అంతా చెప్పా, పోయిన వారం ఇంట్రడ్యూస్ చేశా, మళ్ళీ ఎంత చెప్పాను చూసారా? ఇప్పుడు ఆల్మోస్ట్ అమ్మో 40 నిమిషాలు అయింది, మళ్ళీ అంతా తిరిగి చెప్తూ ఉన్నా. మళ్ళీ కొత్తగా ఉందా లేదా ఈరోజు చెప్తుంటే? పోయిన వారమేమో అబ్బా ఆహా అన్నా, మళ్ళీ ఈరోజు చెప్తే ఆహా ఇంకా ఇంకా ఉంది కనిపిస్తున్నదా లేదా? ఇంత వివరంగా చెప్పాలంటే మరి గురువు మీద ఆధారపడాలి కదా. గురువు ఏముంటాడు? మంచిది నాయన, శాస్త్రం మీద ఆధారపడు, గురువు మీద ఆధారపడు ఫస్ట్. అందుకని గురువే అనుకోవాకు మళ్ళీ. అప్పుడు ఏం చేస్తారు గురువు శాస్త్రం తెలుసా? నీ మీద నువ్వే ఆధారపడేటట్లుగా నీకు జ్ఞానాన్ని ఇస్తారు. నీ ఆత్మస్వరూపమే ఆనందస్వరూపం, శాంతి సుఖస్వరూపం. నువ్వెవ్వరి మీద ఆధారపడవలసిన పని లేదు అని చెప్పి గురువు గారు శాస్త్రాన్ని బోధించి మనకు తెలియజేస్తారు. చూసారా? అందుకని చివరికి ఏమిటి విషయం అంటే, కర్మయోగాన్ని ఆచరించు ఈ విధంగా అని చెప్పి సారాంశాన్ని, కర్మయోగ ఫలాన్ని చెప్పారన్నమాట. 31వ శ్లోకం.
ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవా శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః.
ఇప్పుడు 31-32 శ్లోకాల్లో కర్మయోగ అనుష్ఠానం దాని యొక్క విశిష్టత చెప్తున్నారు. ఇప్పుడు మనం కర్మయోగం అంటే ఏమిటో విన్నాం. మొదటి అధ్యాయం నుంచి వింటున్నాం కర్మయోగం. ఈ అధ్యాయం నుంచి ఈ యొక్క 30వ శ్లోకంలో మొత్తం సారాంశం చెప్పేశారు కృష్ణ పరమాత్మ ఎలా చేయాలి కర్మయోగం అని. చెప్పిన తర్వాత ఈ కర్మయోగం ఇంత చెప్పినా కూడా అర్జునుడికి ప్రశ్న వస్తుంది కదా, ఇంత చక్కటి కర్మయోగాన్ని మరి ఎందుకు ఆచరించడం లేదు అందరూ అనే ప్రశ్న వస్తుంది. అందరూ ఆచరిస్తే చక్కగా ఉంటుంది కదా అన్నాడు. లేదు నాయన, కొంతమంది ఆచరిస్తారు, శాస్త్రాన్ని అందరూ సానుకూలంగా చూడరు, కొంతమంది విపరీతంగా చూస్తారు శాస్త్రాన్ని. డాక్టర్ గారు చెప్తారు, డాక్టర్ గారి దగ్గరికి వెళితే, డాక్టర్ గారు ఒకసారి పిలవండి డాక్టర్ గారిని, డాక్టర్ గారు పిల్లలు టీచర్ గారు అంటారు పిల్లలు స్కూల్లో. టీచర్ గారు అంటే వాడికి బాగా యాంగ్జైటీ ఉందన్నమాట ఏదో చెప్పాలని. అట్లాగే డాక్టర్ గారు అయితే ఏమిటయ్యా అన్నాడు, నాకు ఈ బాధ అండి ఆ బాధ అండి అని చెప్తాడు. పోయి చెప్తే డాక్టర్ గారు ఏం చెప్తారు, ఆయన పొద్దునే వాకింగ్ చెయ్యి, ఉదయాన్నే లేవగానే వాకింగ్ చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఈ వాకింగ్ చేస్తే డాక్టర్ గారు చెప్పేశారు వాకింగ్ చేస్తే మంచిదని. ఈ సోమేరి లేవడు నిద్ర పడుకుంటాడు అట్లా. వాకింగా? అబ్బా ఎవరు చేస్తారు, నేను చేయలేదు. పొద్దునే లేచి మొహం కడుక్కొని కాఫీ తాగి టిఫిన్ తింటూ టీవీ చూస్తూ కూర్చుంటాడు. డాక్టర్ గారు ఏం చెప్పారు నిన్న, వాకింగ్ చేయమన్నారు. వాకింగ్ చేయాలంటే బయటకు వెళ్ళాలి, షూస్ వేసుకోవాలి, నడవాలి, వద్దులే ఇదంతా. కూర్చున్నాడు అట్లాగే. అంటే ఏమిటి, డాక్టర్ గారు చెప్పిన దాన్ని విపరీతంగా తీసుకున్నాడు. పాటించకపోతే అది విపరీతంగా తీసుకున్నట్టే కదా. నడవరా అంటే ఒబేసిటీ ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నావు, నడవరా అంటే నడవకుండా కూర్చుంటే అంటే విపరీతంగా డాక్టర్ గారు చెప్పిన దాన్ని వినకుండా ఉండడం. ఒక వ్యక్తి చక్కగా డాక్టర్ గారు చెప్పినట్టుగా పాటిస్తున్నాడు, డాక్టర్ గారు ఏం చెప్తే అది. ఎందుకంటే డాక్టర్ గారు మన శ్రేయోభిలాషి కదా, మన ఆరోగ్యాన్ని చూసుకుంటున్నాడు కదా ఆయన, అప్పుడు ఆయన చెప్పినట్టు వినాలా లేదా? ఒక వ్యక్తి విన్నాడు, విన్న వ్యక్తి హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు, వినకుండా సోంబేరిలాగా ఉంటే. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, పొద్దున్నే లేచి స్నానం చెయ్యే వర్షం చలికాలం, నిన్నంతా మంచు కురిసింది, ఎక్కడ స్నానం చేస్తాం అంటే మన వాడు చూడండి, మనందరం ఇట్లా సోంబేరులు అవుతామని వాళ్ళకి తెలుసు. ఈ కార్తీక మాసం మార్గశిర మాసం, పొద్దున్నే స్నానం చేయడం, గుడికి వెళ్ళడం, దీపారాధన చేయడం ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే మనం ఇంకా లేజీ, సోమరతనాన్ని ఎక్కువ పెంచుకుంటామని చెప్పి మన వాళ్ళు బాగా తెలుసు వాళ్ళకి. ఈ ధనుర్మాసంలో పొద్దున్నే లేచి ముగ్గులు వేసి గుడికి వెళ్ళి ఇవన్నీ స్నానం చేయాలి ముందు, చేసిన తర్వాత ఇలా నదికి వెళ్ళి స్నానం చేయడం. కార్తీక మాసంలో నదికి వెళ్ళి స్నానం చేయాలి. మా చిన్నప్పుడు నదికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళం, మైళ్ళ తరబడిపోయి నడిచి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అంటే మెట్లు ఎక్కడానికి లిఫ్ట్ వాడతాం. అలా మనుషులు ఈ మార్గశిర మాసం ధనుర్మాసం ఎందుకు పెట్టారంటే మనలో సోమరతనం పోవడానికి పెట్టారు. అలాగే డాక్టర్ గారు ఎందుకు చెప్పారు నడవమని, మన సోమరతనం పోవడానికి చెప్పారు. అదే విధంగా ఇక్కడ కూడా శాస్త్రమాత చెప్పారు కదా, మాతృ సహస్రేభ్యోపి అధిక హితైషిణి శృతి అన్నారు. 1000 తల్లుల కంటే ఎక్కువట శాస్త్రం. శాస్త్రమాత 1000 తల్లులతో సమానం అని చెప్పాను పోయినసారి. ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పబడింది? చక్కగా ప్రతిరోజు పంచమహాయజ్ఞాలు చెయ్యి, దైవ పూజ, పితృకార్యాలు, మనుష్య యజ్ఞం, అతిథి యజ్ఞం, ఈ భూత యజ్ఞం, ఋషి యజ్ఞం, ఇవన్నీ చెయ్యమన్నాను. శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పారు. గాయత్రి తీసుకుంటే గాయత్రి మంత్రం చెయ్యి రోజు, ప్రతిరోజు స్తోత్ర పారాయణం చెయ్యి, గుడికి వెళ్ళు, దైవ పూజ చెయ్యి. నీ యొక్క ఉద్యోగానికి వెళ్ళడానికి ముందు కనీసం కొంత సమయాన్ని నీ యొక్క ఆధ్యాత్మిక చింతనకి, భగవంతుడి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఉపయోగించుకోవాలి కదా. సమయం లేదండి. 6 గంటకి ఆఫీసుకు పోతాడు, 12 గంటకు వస్తాడు, నిద్రపోతాడు. అటువంటి ఉద్యోగాన్ని ఎందుకు తీసుకోవాలి అంటే 3000 ఎక్కువ వస్తాయండి అన్నాడు. 3000 కోసం జీవిత యొక్క గమ్యాన్ని కూడా తెలుసుకోలేనటువంటి ఇది ఉద్యోగాలు మనకు కావాలి. ఒక జీవిత పరమార్థం లేదు, ఒక జీవితానికి యోగాభ్యాసం చేయడానికి సమయం లేదు, ధ్యానం చేయడానికి సమయం లేదు, ఒక మంచి పని చేయడానికి, పారాయణం చేయడానికి సమయం లేదు. నిల్చొని తింటూ తింటూ గడగడగడ తినేసి పరిగెడతాడు ఉద్యోగాన్ని. రాత్రి వచ్చి అలిసి సొలిసిపోయి వచ్చి ఆ టీవీ చూసి కాసేపు నిద్రపోతాడు. ఏమిటి ఆ ఉద్యోగం? కనుక మనిషి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, అందుకే టెన్షన్లు. ప్రతి వాళ్ళకి వ్యాధులు వస్తున్నాయి. మన వాళ్ళు చూడండి, హాయిగా 10 గంటల వరకు చక్కగా అనుష్ఠానం ఉదయాన్నే, 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగం రీత్యా వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 5 గంటలకు వచ్చి మళ్ళీ సాయం దీపం, సాయం ప్రార్థన, పూజ, చక్కని వినోదం, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అలా ఉండాలి. ఇప్పుడు మన పిల్లలకి అవి చెప్తే కూడా వాళ్ళకి అసలు ఊహకు కూడా అందం. చూసారా, ఒక్కడేమో శాస్త్రాన్ని చెప్పినట్లుగా, అంటే మీరందరు శాస్త్రం చెప్పినట్లుగా పాటిస్తున్నారు, మరొకడేమో శాస్త్రాన్ని లెక్క చేయకుండా శాస్త్రానికి విరుద్ధంగా, విపరీతంగా, అంటే నెగిటివ్గా తీసుకుంటాడు. శాస్త్రమా, అదేంటి, నేను లెక్క చేయను అంటాడు. మరొక వ్యక్తి శాస్త్రాన్ని శ్రద్ధగా, శాస్త్రానికి గౌరవిస్తూ, శాస్త్రంలో చెప్పినట్లుగా ఇవన్నీ ఆచరిస్తాడు, పాజిటివ్గా తీసుకుంటాడు, సానుకూలంగా. ఇక్కడ 31వ శ్లోకంలో శాస్త్రాన్ని సానుకూలంగా, శ్రద్ధతో, నమ్మకంతో విని ఆచరించే వ్యక్తి గురించి చెప్తున్నాడు. వినకుండా శాస్త్రాన్ని విపరీతంగా తీసుకొని, శ్రద్ధ లేకుండా శాస్త్రాన్ని అంటే ధిక్కరించి చేసేవాడి గురించి చెప్తున్నాడు 32లో. చూసారా, ఇప్పుడు 31 మన గురించి, మంచి వాళ్ళ గురించి. శాస్త్రాన్ని సానుకూలంగా తీసుకొని వాళ్ళ జీవితంలో కన్వయించుకునే వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం వస్తుందో తెలుసా అర్జున? ఎవరైతే ఇదం మే మతం, నేను ఈ చెప్పినటువంటి పైన చెప్పినటువంటి పంచసూత్రాలను పాటిస్తుంటారో, ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని గ్రహిస్తారో, మే మతం అంటే నా యొక్క బోధనని, నా యొక్క ఆలోచనని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కృష్ణుడు పూజ అంటే ఆయన పెద్ద మాల తీసుకెళ్ళి వేయడం కాదు, అర్థమైందా? కృష్ణ పూజ, కృష్ణ భక్తి అంటే ఏమిటి? ఆయన చెప్పినటువంటి వాక్యాల్ని మన జీవితంలోకి తెచ్చుకోవడం నిజమైన కృష్ణ భక్తి. నేను కృష్ణుడు భక్తురాలండి అంటారు. భగవద్గీత, భగవద్గీత అదేమిటి అని అడుగుతారు. కృష్ణుడు భక్తురాలుట, లేకపోతే కృష్ణుడు భక్తుడు, భగవద్గీత అంటే తెలియదు. అలా ఉండొచ్చా కృష్ణ భక్తుడు? కృష్ణుడు చెప్పినటువంటి గీత తెలియనటువంటి కృష్ణ భక్తి ఏం భక్తి అండి అది? కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు చూస్తారా, నన్ను ఎవరు పూజిస్తారో అని చెప్పాల, మే మతం అన్నాడు. నా ఆలోచన విధానాన్ని ఎవరైతే పాటిస్తారో, అనుతిష్ఠంతి, ఎవరైతే ఆచరిస్తారో, స్పెల్లింగ్ ఇక్కడికి చెట్పట్టి క్లాసుకి వచ్చి కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటున్నామా లేదా? మనం ఇప్పుడు సగమే వింటున్నామా, పూర్తిగా వింటున్నామా ఆయనకే తెలుస్తుంది, గురువు కూడా తెలియదు, ఆయనకి తెలుస్తుంది. జాగ్రత్త, కృష్ణ పరమాత్మ చూస్తూ ఉంటాడు, ఆయన పెద్ద కంప్యూటర్. అంటే అనుతిష్ఠంతి మానవాహ, శ్రద్ధతో శాస్త్రాన్ని గురువు చెప్పినట్లుగా వాళ్ళు శ్రద్ధతో భక్తితో ఆచరిస్తారు. ఎవరు వాళ్ళు? ఆయనే చెప్తున్నారు చూడండి, శ్రద్ధావంత, శ్రద్ధ కలిగిన వాళ్ళు. అంటే శాస్త్రాన్ని నిందించకుండా, అనసూయంత, అసూయ అంటే నిందించడం, అనసూయ అంటే నిందించకుండా ఉండటం, నిందించకుండా శాస్త్రాన్ని, శాస్త్రంలో ఎటువంటి దోషం ఉండదు, శాస్త్రంలో ఎటువంటి దోషం ఉండదు, ఉంటే మన బుద్ధిలోనే ఉంటుంది దోషం. అందుకని శాస్త్రంలో ఎప్పుడు అందులో విమర్శ చేయడం, అనసూ అసూయ అంటే విమర్శ. ఎట్లాగైతే తల్లి పిల్లవాడిని మార్క్ లిస్ట్ చూసి వెంటనే ఒరే మీ ఫ్రెండ్కి ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడుగుతుంది, పాపం వీడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, బాగా వచ్చినాయి నాయన పర్వాలేదు ఇంకొంచెం బాగా చదువు అని చెప్పాలి కదా, వాడికి అన్ని మార్కులు వస్తే నీకు ఎన్ని మార్కులు వచ్చేది, ప్రూఫ్ రీడింగ్ అనమాట. ఎప్పుడు విమర్శ చేయడం, క్రిటిక్, ఎప్పుడు విమర్శ చేస్తూనే ఉంటారు కొంతమంది శాస్త్రం మీద. శాస్త్రం అంటే ఇష్టం ఉండదు, శాస్త్రం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు, కానీ ఈ వ్యక్తి అనసూయ, ఎటువంటి విమర్శ చేయడు శాస్త్రం మీద. శాస్త్రం ఏది చెప్తే అది, ఎందుకంటే 1000 తలలతో సమానం శాస్త్రం. కనుక నేను శ్రద్ధావంత అనసూయంత, శాస్త్రం విమర్శ చేయకుండా శాస్త్రం మీద శ్రద్ధతో ఎవరైతే అనుతిష్ఠంతి ఆచరిస్తారో చెప్పిన దాన్ని, ముచ్చంతే ఏపి కర్మభిహి, వాళ్ళు వాళ్ళ సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మల నుంచి ముచ్చంతే అంటే ముక్తిని పొందుతారు. జీవన్ముక్తాః భవంతి, జీవన్ముక్తులు అవుతారు వాళ్ళు. జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించిన తర్వాత విదేహ ముక్తిని పొందుతారు వాళ్ళు. వాళ్ళని మరి ఏ పుణ్యపాప కర్మలు అంటవు అన్నాడు. ముచ్చంతే తే అపి, తే అపి అంటే ఏంటి, ఆ కర్మయోగులను కూడా. అయితే కర్మయోగమే మోక్షం ఇస్తుందా అంటే కాదు, కర్మయోగం పరంపరయా మోక్ష కారణం, జ్ఞానం సాక్షాత్ మోక్ష కారణం. కర్మయోగం పాటించడం వలన భగవంతుడు వీడికి గురువునిచ్చి, శాస్త్రాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇస్తాడు, తద్వారా మోక్షం అన్నాడు. అది అర్థమే, కానీ కర్మ చేస్తూ ఉంటే, మా అత్తగారికి సేవ చేస్తూ ఉంటే మోక్షం రాదు. అత్తగారికి సేవ చేస్తూ ఉంటే చిత్తశుద్ధి వస్తుంది, మామగారికి సేవ చేస్తే చిత్తశుద్ధి వస్తుంది, మనసు శుద్ధపడుతుంది. అలా శుద్ధపడిన మనస్సుకి గురువు గారిని చూపిస్తాడు భగవంతుడు, ఆ తలాన్నతోటి క్లాసుకి వెళ్ళి ఇంతకాలం చేసావు నువ్వు, కనుక యు ఆర్ క్వాలిఫైడ్ అని టిక్ పెడతాడు. ఎక్కడో ఒక్కడ ఎప్పుడో అప్పుడు మనం కర్మయోగం చేసి ఉంటే భగవంతుడు మనకు గురువుని, క్లాసుని ఇస్తాడు, సరిగ్గా ఆ టైంకి మనం క్లాస్కి వెళతాం. చూసారా, అప్పుడేమొస్తుంది, ముచ్చందే అన్నాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు ఈ కర్మల నుంచి అన్నాడు. ఎందుకంటే కర్మలే కదా కారణం మళ్ళీ జన్మ మరణాలకి, కనుక ముచ్చంతే మోక్షాన్ని పొందుతాడు. అది విషయం. వినకపోతే ఏమిటి చెప్తున్నారు తర్వాత శ్లోకం 32.
ఏతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞానమిమూఢాన్స్తాన్ విద్ధి నష్టాన చేతసః.
కింద చెప్పిన శ్లోకానికి క్వైట్ ఆపోజిట్. ఇందాక శ్లోకంలో శ్రద్ధ కలిగిన వ్యక్తి, అసూయ లేని వ్యక్తి, ఏది విమర్శించడు, ఎవరిని విమర్శన చేయకూడదు, విమర్శించే శక్తి నీకు ఎక్కడుంది, కనుక పాయింటింగ్ అవుట్ చేయడం, అందరినీ అన్నిటినీ విమర్శించడం అది చాలా తేలిక. మన వాళ్ళు చెప్తారు కదా, ఒక వేలు చూపిస్తుంటే విమర్శ చేయడం, ఒక వేలు చూపిస్తుంటే మన వైపు ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయి, 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి, ఇది మర్చిపోతాం. ఒకవైపు ఒక వ్యక్తిలోనూ ఒక దోషాన్ని చూపిస్తున్నాం అంటే మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి అవి కరెక్ట్ చేసుకోవాలి మనం. అందుకని విమర్శ అనేది అది మంచిది కాదు మనిషికి ఎప్పుడు కూడా. అందుకే మనమే నేర్చుకుంటున్నాం మనలో ఏ లోపాలు ఉన్నాయి కరెక్ట్ చేసుకోవాలి. కానీ కొంతమంది ఇక్కడ మతం అన్నారు, కృష్ణ పరమాత్మ మతం అంటే హిందూ మతమో సిక్కు మతమో అట్లా అని కాదు, కృష్ణ మతం అని అడగకూడదు. మే మతం అంటే నా మతం అంటే కృష్ణ మతం అండి అన్నాడు. అందుకని కృష్ణ కాన్షియస్ వాళ్ళందరూ కృష్ణ మతం, అదంతా కృష్ణ మతం. కృష్ణ కాన్షియస్ వాళ్ళు ఉన్నారు కదా, కృష్ణుడే దేవుడు, కృష్ణుడు చెప్పిందే వినాలి, కృష్ణుడు చెప్పింది వినకపోతే నువ్వు నరకానికి పోతావు అంటారు వాళ్ళు, అది కృష్ణ మతం. అది కాదు ఇక్కడ, ఇక మతం అంటే వేదాలలో ఏదైతే చెప్పబడిందో అది నా నుంచి వచ్చినటువంటిదే వేదం. నేను చెప్పాను వేదం మొదటి సృష్టి ఆదిలో. అటువంటి నేను చెప్పినటువంటి వేదాల సారాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ. ఆ వేదాల సారాన్ని నీకు చెప్పాలి అంటే నువ్వు నీకుగా అర్థం చేసుకోలేవు కనుక గురువు గారిని కూడా ఇచ్చా నీకు. ఇచ్చినా కూడా నువ్వు వెళ్లకుండా చదవకుండా కూర్చొని ఆ భగవద్గీత ఏమిటి, ఆ చదివేదేమిటి, అవన్నీ ఏమిటి, ఆచారాలు ఏమిటి, ఇవన్నీ ఎందుకు పనిచేయాలి, ఎందుకు పూజ చేయాలి, ఎందుకు దీపారాధన చేయాలి, ఇవన్నీ అనవసరం, ఎందుకు అభిషేకం చేయాలి, పాలు ఎందుకు వేస్ట్ చేయాలి, నెయ్యి ఎందుకు వేస్ట్ చేయాలి, నేనే తింటాను నా పొట్టకి, దేవుడికి ఏం పెట్టకూడదట. నేను మాత్రం 5000 రూపాయలు జారీ, అమ్మవారికి మాత్రం 50 రూపాయలు జారీ. 50 రూపాయలతో దానికి ప్రత్యేకంగా ఉంటాయి చీరలు. నీకు మాత్రం 5000 రూపాయలు, ఆకు మాత్రం 50 రూపాయల. ఎందుకని నా ఏముంది, అదే అడుగుతుందా పెడుతుందా. ఎవరికైనా ఇచ్చేటప్పుడు భగవంతుడికి కానీ మహాత్ములకు కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎంతో ఉన్నతమైనది ఇవ్వాలి కానీ హీనమైనది ఇవ్వకూడదు. తైత్రీయంలో చెప్పబడింది మనం ఎట్లాంటిది ఇస్తే అదే మనకు వస్తుంది తర్వాత. ఏ శ్రద్ధ ఎంత శ్రద్ధతో పెడితే వాళ్ళకి, ఎంత శ్రద్ధతో ఇస్తే వాళ్ళు కూడా అంత శ్రద్ధతోనే పెడతారు మనకు కూడా. చక్కగా చెప్పబడింది తైత్రీయ ఉపనిషత్తులో. కనుక మనం ఎప్పుడు ఇచ్చేటప్పుడు భగవంతుడికి కూడా శ్రద్ధతో ఇవ్వాలి. కానీ ఈ జనం శ్రద్ధ లేని వాళ్ళు. మే మతం, నా యొక్క మతాన్ని, నేను చెప్పినటువంటి ఈ కర్మయోగ అనుష్ఠాన్ని న అనుతిష్టంతి, ఎవరైతే అనుసరించారో అభ్యసూయంత, ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు శాస్త్రాన్ని, దేవుణ్ణి, దేవుణ్ణి నిందిస్తుంటారు, దేవుడు చెప్పినటువంటి వాక్యాలను నిందిస్తుంటారు. కనుక నన్ను ఎప్పుడు నిందిస్తుంటారు, శాస్త్రాన్ని నిందిస్తుంటారు వాళ్ళు. వాళ్ళెవరంటే సర్వజ్ఞాన విమూఢా, వాళ్ళకి ఏ జ్ఞానము తెలియదు, ధర్మాధర్మ జ్ఞానము తెలియదు, ఆత్మ అనాత్మ జ్ఞానము తెలియదు, పరావిద్య లేదు, అపరావిద్య లేదు. అంటే అపరావిద్య అంటే కర్మకాండలో చెప్పినటువంటి ధర్మ అధర్మ జ్ఞానం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఎట్లా ఉండాలి ఆచరణ, డే టు డే లైఫ్ ఎలా ఉండాలి, మనకు ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి, ఏం చేయాలి నాకు తెలుసండి అన్నాడు. ఏం తెలుసన్నా, టీవీ చూస్తాను కూర్చొని అన్నాడు. స్నానం చేసావంటే స్నానం 12 గంటలకి చేస్తా అన్నాడు. అట్లా చేయకూడదురా, ఉదయాన్నే లేవగానే స్నానం చేయాలి, చేసి దైవ పూజ చేయాలి, తర్వాత నువ్వు ఆహారం తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్పున్నాయి కదా. అతిథి వస్తే అతిథులకు పెట్టాలి, పశుపక్షాదులకు భూత యజ్ఞం చేయాలి, మనుషులు వస్తే వాళ్ళకి మనుష్య యజ్ఞం, వాళ్ళకి సహాయం చేయాలి. ఏదైనా మన దగ్గర ఉంటే ముందు సహాయం చేసిన తర్వాత మిగతాది మనం ఉపయోగించుకోవాలి. అవన్నీ నాకు తెలియదు, ముందు నేను చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష. అటువంటి వ్యక్తి అభ్యసూయంత, శాస్త్రాన్ని నిందిస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఆయన ఏం చేశాడు, నేను నిన్ను చేశా కదా, దేవుడు నాకేమిచ్చాడు, నన్ను సరిగ్గా అనుగ్రహించలేదు ఆయన అని చెప్పి నిందిస్తుంటారు దేవుణ్ణి. ఆ శాస్త్రాలు వేదాలు ఏంటి, పాత చింతకాయ పచ్చడిట, చింతకాయ పచ్చడి అందులో పాత చింతకాయ పచ్చడి అంటే ఎప్పుడో ఎవరో చెప్పినవి అని అర్థం అన్నమాట. అవన్నీ ఎందుకు మనకు వస్తాయి ఇప్పుడు, అంతా కంప్యూటర్ వరల్డ్ ఇప్పుడు అంటాడు. ఇదంతా కంప్యూటర్ వరల్డ్ట అన్నాడు. నీ ఎంత కంప్యూటర్ వరల్డ్ వచ్చినా, ఎంత కొత్త ప్రపంచం వచ్చినప్పటికీ కూడా అన్ని వేదాలలో ముందే చెప్పబడి ఉన్నాయి. వేదాలలో చెప్పనిది లేదు, వేదాలు ఎప్పటికీ పురాతనం, ఎప్పుడూ నూతనంగానే ఉంటాయి అవి. కనుక మన పిల్లలు ఏదో ఒక ఆధునికమైనటువంటి విద్య నేర్చుకున్నంత మాత్రాన ఇది పాత చింతకాయ పచ్చడి కాలేదు. వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే మళ్ళీ ఈ భగవద్గీతకే రావాలి. ఎప్పుడు వస్తారో తెలుసా, వాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత దాటిన తర్వాత వస్తారు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మీరు వచ్చినట్లే. 60 30 దాటిన తర్వాత, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత వస్తారు. కానీ తల్లిదండ్రులు చిన్నప్పుడే, ఈ తల్లిదండ్రులు నేర్చుకున్న వాళ్ళు పిల్లలకి కనుక చిన్నప్పుడే ఇచ్చుంటే వాళ్ళు ఆ ఫలాన్ని చిన్నప్పుడే పొందుతారు. కానీ అట్లా పొందేవాళ్ళు చాలా తక్కువ, ఎక్కువ మంది వీళ్ళే. 31వ శ్లోకంలో వాళ్ళు తక్కువ, 32వ శ్లోకంలో వాళ్ళు ఎక్కువ. సర్వజ్ఞాన విమూఢా అంటే ధర్మాధర్మ జ్ఞానము లేదు, ఏదో విధంగా సంపాదించడం, ఏదో విధంగా జీవించడం, హాయిగా ఆనందంగా ఉండడం. ఒక ధర్మం ఆచరణ లేదు, అధర్మాన్ని ఆచరించకూడదని తెలియదు, ఏమీ తెలియదు, ఆత్మ అనాత్మ అంతకంటే తెలియదు, వేదాంతంలో ఏం చెప్పబడింది, వేద పూర్వంలో ఏం చెప్పబడింది, ధర్మధర్మ జ్ఞానం, వేద అంతంలో ఆత్మనాత్మ జ్ఞానం చెప్పబడింది. వేదమా అదేమిటి, ఎన్ని వేదాలు ఉన్నాయని మన పిల్లల్ని అడగండి చెప్తారేమో, ఎన్ని వేదాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడికి మనం ఎన్ని గుడ్డలు వస్త్రాలు కొనిపెడతామో, ఎన్ని డబ్బులు ఇస్తామో, ఎన్ని కొనిపెడతామో, కానీ నాలుగు వేదాలంటే ఏమిటిరా అని వాడికి నోటి రాసి చెప్పించామో ఎప్పుడన్నా. నాలుగు వేదాలంటే ఏమిటి, పురాణాలు ఏమిటి, ఇతిహాసం అంటే ఏమిటి, రామాయణం అంటే ఏమిటి వాళ్ళ చేత చెప్పించామో మనం అసలు. వాళ్ళు అడిగిందల్లా ఇస్తాము, ఫోన్ల దగ్గర నుంచి, కంప్యూటర్ల దగ్గర నుంచి, స్కూటర్ల దగ్గర నుంచి అన్నీ ఇస్తాం. ఏం పెంచుతున్నాం మనం పిల్లల్ని? సంస్కారం ఇవ్వనటువంటి తల్లిదండ్రుల చేత సంస్కారం ఇవ్వబడినటువంటి పిల్లలు పూర్ చిల్డ్రన్, ద మోస్ట్ పూర్ చిల్డ్రన్ అంటే బీదవాళ్ళు అనమాట. వాళ్ళు సంస్కారం ఇవ్వనటువంటి, పొందనటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళంత దరిద్రులు ఇంకెవరుండరు. కష్టంగా ఉంటుంది వినడానికి, కష్టంగా ఉంటుంది. దరిద్రులే, దరిద్రులంటే ఏమిటి, పూర్. ఎందుకంటే వాళ్ళు తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తారు. కష్టాలు ఎవరు అనుభవిస్తారంటే దరిద్రులు అనుభవించేది దరిద్రులే కదా. అందుకని మనం ఆధ్యాత్మికమైనటువంటి భక్తి శ్రద్ధని వాళ్ళల్లో నాటుకోకపోతే మనం ఎంత ధనమిచ్చినా, ఎన్ని డబ్బులిచ్చినా, ఎంత చదువిచ్చినా సంస్కారం లేని పిల్లవాడు కానీ అమ్మాయి కానీ వాళ్ళు జీవితంలో సుఖంగా ఉండలేరు, మీరు సుఖంగా ఉండలేరు. అది సత్యం, మనం చూస్తున్నాం కదా ప్రపంచంలో, శాస్త్రంలో అదే చెప్తున్నాడు. అందుకని ధర్మ అధర్మ జ్ఞానం, ఆత్మ అనాత్మ జ్ఞానం, సర్వజ్ఞానం అంటే అది. వేద పూర్వ జ్ఞానం, వేద అంత జ్ఞానం. విమూఢాహ అంటే తెలియదు. తాన్ విద్ధి, వాళ్ళని తెలుసుకో అర్జున ఈ విధంగా. ఎట్లా? నష్టాన్ అచేతసహ, వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనం అవుతారు అని తెలుసుకో అన్నారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనం అవుతారు. భౌతిక సుఖాల కోసమే పాపులాడే వ్యక్తి ఆధ్యాత్మికంగా పతనమయ్యి అశాంతికి లోనవుతాడు మనిషి తర్వాత జీవితంలో. అతను ఎప్పుడు సుఖశాంతులతో ఉండలేడు. ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి, సంస్కారం కలిగిన వ్యక్తి కొంచెం ధనమున్నా కూడా, భౌతికంగా అత్యంతమైనటువంటి సుఖభోగాలు లేకపోయినా కూడా ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. కనుక ఈ ఈ రెండు శ్లోకాలకు చూస్తారా ఎంత కాంట్రాస్ట్. శాస్త్రం అంటే శ్రద్ధ ఉన్న వ్యక్తి ఇలా ఉంటాడు, శ్రద్ధ లేని వ్యక్తి, అసూయ ఉన్న వ్యక్తి, విమర్శ చేసే వ్యక్తి ఇలా పతనమైపోతాడు. అర్జున, సరే కృష్ణుడి పదాలు ఇవన్నీ, కృష్ణుడి వాక్యాలు, నేను చెప్పేవి కాదు ఇవన్నీ, కృష్ణుడు చెప్తున్నాడు. ఎంత విలువ ఉన్నటువంటి వాక్యాలు మనం పాటించకపోతే కృష్ణ భక్తిని మనం ఎలా నిరూపించుకుంటాం? నిరూపించుకోవాలంటే వచ్చే వారం క్లాస్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.